మనము చాలా త్వరగా మర్చిపోయే అనుభవములను మనమంతా కలిగి ఉంటాము. కానీ కొన్ని అనుభవాలు ఎంతగా మనలను ప్రభావితము చేస్తాయి అంటే మన జీవితాంతం అవి మనతో నిలిచి ఉండిపోతాయి. అది మీరు క్రీస్తును మొదటిగా స్వీకరించిన సమయము కావచ్చు, మీ వివాహ దినము కావచ్చు, లేక మీ ఆప్తులను కోల్పోయిన సమయము కావచ్చు. ఏది ఏమైనా ఇట్టి అనుభవాలను మనం ఎదుర్కొన్నప్పుడు అవి మనము విషయములను చూసే విధానమును శాశ్వతముగా మార్చివేస్తాయి. మరియు మన ఆధునిక లోకమునకు లేఖనములను అనువర్తించుటకు మనము ప్రయత్నించుచుండగా క్రీస్తు అనుచరులమైన మన విషయములో కూడా ఇదే వాస్తవమై ఉన్నది. దేవుడు చేసిన అనేక కార్యములను గూర్చి బైబిల్ మనకు చెప్పుచున్నప్పటికీ క్రీస్తులో క్రొత్త నిబంధన యొక్క రాక మన ఆధునిక జీవితములకు లేఖనమును అనువర్తించుటతో సహా మనము సమస్తమును అర్థము చేసుకుని విధానమును పూర్తిగా మార్చివేసిన ఒక కీలకమైన సన్నివేశమై ఉన్నది. ఆయన మనకు లేఖనమును అనుగ్రహించాడు. వ్యాఖ్యానమునకు పునాదులు అను మన పాఠ్యక్రమములో ఇది 9వ పాఠము, మరియు దీనికి ఆధునిక అనువర్తనము మరియు క్రొత్త నిబంధన అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో క్రీస్తులో క్రొత్త నిబంధన నేటి దినములలో మన లేఖన అనువర్తనమును నిర్దేశించవలసిన విధానములను మనము చూద్దాము. మన మునుపటి పాఠములో బైబిలును మన జీవితములకు అనువర్తించుకొనుచుండగా పాత నిబంధనలోని యుగముల సంబంధమైన పురోగమనములు మనము గుర్తించవలసిన విధానమును మనము నేర్చుకున్నాము. మరియు బైబిల్ చరిత్ర అంతా ఒక వృత్తాంత క్రమమును కలిగి ఉన్నది అని మనము గమనించాము. దేవుడు తన వైభవమైన మహిమతో పరలోక సింహాసనము నుండి పాలించుచున్నాడని, ఎంతమంది ఆయనను వ్యతిరేకించినను ఆయన దృశ్య మహిమను పరలోకము నుండి భూమి ఎందంతటా వ్యాపింపజేయుట ఆరంభము నుండి ఆయన లక్ష్యమయ్యున్నది అని బైబిల్ బోధిస్తుంది. ఆయన స్వరూపమందు చేయబడిన జీవులుగా ఆయన మహిమ యొక్క ఉన్నతమైన ప్రదర్శనకు సిద్ధపాటుగా భూమిని నింపి దానిని పాలించమని దేవుడు మానవులకు ఆజ్ఞాపించాడు. మరియు దేవుని యొక్క వైభవము ప్రతి స్థలమందు ప్రకాశించుచుండగా ప్రతి జీవి అంతము లేని విధముగా ఆయనను ఆరాధిస్తుంది మరియు స్తుతిస్తుంది. బైబిలులోని ఈ వృత్తాంత క్రమము 6 ప్రధానమైన అధ్యాయములు లేక యుగములు ఒకదాని మీద ఒకటి నిర్మించబడుట ద్వారా అభివృద్ధి చెందినది అని కూడా మనము చూశాము. ఆదాము, నోవహు, అబ్రహాము, మోషే, దావీదుతో చేయబడిన నిబంధన యుగములు మరియు క్రీస్తునందు క్రొత్త నిబంధన, ఈ యుగముల సంబంధమైన పురోగమనములు ఒకదాని మీద ఒకటి నిర్మించబడు విధానము మునుపటి విధానములలో దేవుని ప్రజలు దేవుని సేవించుటలోనికి తిరిగి వెళ్లకుండానే మునుపటి కాలములోని పాఠములను నేటి దినములకు అనువర్తించుట కూడా మరిచిపోకూడదు అని మనకు జ్ఞాపకము చేస్తుంది. ఈ పాఠములో ఆధునిక అనువర్తనము మరియు క్రొత్త నిబంధనను మనము 2 దశలలో చూద్దాము. మొదటిగా క్రీస్తునందు క్రొత్త నిబంధన యొక్క నెరవేర్పును మనము చూద్దాము. 2వదిగా క్రొత్త నిబంధన నేటి మన లేఖన అనువర్తనమును ఏ విధముగా నిర్దేశించాలో మనము చూద్దాము. క్రీస్తునందు క్రొత్త నిబంధన యొక్క నెరవేర్పుతో ఆరంభిద్దాము. మనము చాలాసార్లు ఒక సన్నివేశం జరుగుటకు మునుపు అది ఏ విధముగా ఉంటుంది అని ఊహించుకుంటాము. ఒక పోటీని గెలుచుట లేక జీవితములో ఒక క్రొత్త అడుగు వేయుట వంటివి. అయితే చాలాసార్లు మనము ఊహించిన దానికంటే అనుభవాలు భిన్నముగా ఉండునట్లు మనము కనుగొంటాము. అవును, బైబిల్ కాలములలో దేవుని ప్రజల విషయములో కూడా ఇలానే జరిగింది. క్రీస్తు రాకకు ముందు క్రీస్తులో ఆయన నెరవేర్చబోవుచుండిన విషయములను గూర్చి దేవుడు తన ప్రజలకు అనేక మెలకువలను ప్రత్యక్షపరిచాడు. అయితే క్రీస్తునందు క్రొత్త నిబంధన చివరికి నెరవేర్పులోనికి వచ్చినప్పుడు ఆయన ప్రజలు ఊహించిన విధముగా అది రాలేదు. ఇది ఎలా జరిగినదో తెలుసుకొనుటకు లేఖనములో క్రొత్త నిబంధన నెరవేర్చబడిన 3 కోణములను మనము చూద్దాము. మొదటిగా పాత నిబంధనలో ప్రత్యక్షమయ్యే దృక్పథములను మనము చూద్దాము. 2వదిగా నిబంధనల మధ్యకాలములో అభివృద్ధి చెందిన దృక్కోణములను మనము వర్ణించుదాము. 3వదిగా క్రొత్త నిబంధన యొక్క నెరవేర్పును క్రొత్త నిబంధన ఎలా తెలియజేస్తుందో మనము వివరిద్దాము. క్రొత్త నిబంధనను గూర్చి పాత నిబంధన దృక్పథములను చూస్తూ ఆరంభిద్దాము. క్రొత్త నిబంధన కొరకు పాత నిబంధన నిరీక్షణలు క్రీస్తు పూర్వము 586లో యెరూషలేము యొక్క పతనము జరిగిన కాలములో పరిచర్య చేసిన యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటలలో నుండి వెలువడినవి. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలలో బబులోను చెర ద్వారా యూదాకు విరోధముగా వచ్చిన తీవ్రమైన తీర్పుల తరువాత కూడా భవిష్యత్తు కొరకు దేవుడు ఒక వైభవమానమైన నిరీక్షణను ప్రకటించాడు. అక్కడ వ్రాయబడిన మాటలను వినండి. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదావారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. ఈ వాక్యభాగము దేవుని ప్రజల కొరకు ఒక ఆశ్చర్యకరమైన నిరీక్షణలను కలిగించింది. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనములో మనము చదువునట్లు, ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు మరియు దక్షిణ రాజ్యమైన యూదాతో ఒక క్రొత్త నిబంధనను చేశాడు. క్రొత్త నిబంధన విఫలము కాదు, ఎందుకంటే 33వ వచనం వివరించుచున్నట్లు వారి మనస్సులలో మరియు వారి హృదయము మీద తన ధర్మశాస్త్రమును స్థిరపరచు కార్యమును దేవుడు నెరవేర్చాడు. మరియు 34వ వచనం సూచించుచున్నట్లు దేవుడు వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనడు, కాబట్టి ఈ ఆశీర్వాదములు ఎన్నడును అంతరించవు. క్రొత్త నిబంధన యుగము కొరకు ఈ నిరీక్షణలను మనం పరిగణించినప్పుడు దీనికంటే గొప్ప విషయములను గూర్చి ఊహించుట కష్టమవుతుంది. మన పాఠములో ఈ సమయమందు ఈ క్రొత్త నిబంధన నిరీక్షణల యొక్క నెరవేర్పుతో పాత నిబంధన వ్యవహరించిన విధానమును మనము చూడగోరుచున్నాము. ఆరంభించుటకు దేవుడు ఇజ్రాయేలును చెరలో నుండి వెనుకకు తీసుకుని వచ్చినప్పుడు ఈ ఆశీర్వాదములను ఇచ్చుటకు ప్రతిపాదించాడు అని స్పష్టమవుతుంది. మనము ఇంతకుముందే చదివినట్లు యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము దినములు వచ్చుచున్నవి అను వ్యక్తీకరణతో ఆరంభమవుతుంది. కాని వాస్తవిక నేపథ్యములో ఈ తాత్కాలిక సూచన ఖచ్చితముగా ఉన్నది. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనములు యిర్మీయా గ్రంథం యొక్క పెద్ద విభాగములో భాగమయ్యున్నవి. మరియు ఇది యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనము నుండి 34వ అధ్యాయం 40వ వచనం వరకు విస్తరించబడిన పునరుద్ధరణ గ్రంథము అని పిలువబడుతుంది. చెరను గూర్చి మరియు చెర తరువాత కలుగు ఆశీర్వాదములను గూర్చి అనేక వర్ణనలు ఉన్నాయి. కాబట్టి ఈ విభాగమునకు ఈ పేరు ఇవ్వబడినది. పునరుద్ధరణ గ్రంథం యొక్క ఆరంభములో యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనములో వ్రాయబడిన విషయమును వినండి. రాబో దినములలో నేను ఇజ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రాబో దినములు అను వ్యక్తీకరణము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనములో క్రొత్త నిబంధనను గూర్చిన ప్రవచనము యొక్క ఆరంభములో కనిపించు విధముగా ఈ వచనములో ప్రత్యక్షమవుతుంది. మరియు ఈ వచనములో రాబో దినములు అను మాట విశేషముగా దేవుడు తన ప్రజలను చెరలో నుండి విడిపించి దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించు సమయమును సూచిస్తుంది. దీని వెలుగులో యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము ఆరంభములో క్రొత్త నిబంధనను వాగ్దాన దేశములోనికి ఇజ్రాయేల్ యొక్క పునరుద్ధరణతో అనుసంధానపరిచింది అని స్పష్టమవుతుంది. పాత నిబంధన దృక్కోణము నుండి చరిత్ర యొక్క ముగింపులో తదుపరి దినములలో లేక అంత్యదినములలో ఇజ్రాయేల్ యొక్క పునరుద్ధరణ జరుగుతుంది. ఇజ్రాయేలు చెర నుండి తిరిగి వచ్చుట, యెరూషలేము మరియు దాని దేవాలయం యొక్క పునర్నిర్మాణము, అభిషిక్తుడైన దావీదు కుమారుని సార్వత్రిక పరిపాలన మరియు సృష్టి యొక్క నూతనీకరణతో పాటుగా క్రొత్త నిబంధన యొక్క స్థాపనకు కూడా ఆరంభమవుతుంది. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 10 నుండి 14 వచనాలలో క్రొత్త నిబంధన యుగమును ఎప్పుడు ఆశించవచ్చో కూడా దేవుడు యిర్మీయాకు బయలుపరిచాడు. ప్రవక్త చెప్పిన మాటలను వినండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరి నుండియు ఆ స్థలములన్నిటిలో నుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇజ్రాయేలు ఆయనకు మొరపెట్టి ఆయనకు ప్రార్థన చేయుచూ వచ్చిన ఎడల 70 సంవత్సరముల తరువాత దేవుడు వారిని వాగ్దాన దేశములోనికి తిరిగి రప్పించుదును అను నిరీక్షణను దేవుడు ఇక్కడ ఇచ్చుచున్నాడు. ఇదే కాలక్రమము యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనములో బయలుపరచబడింది. వాస్తవానికి క్రీస్తు పూర్వము 538లో ఇజ్రాయేలును వాగ్దాన దేశములోనికి తిరిగి రప్పించుటకు పారసీక చక్రవర్తి అయిన కోరేషును దేవుడు నడిపించాడు. కాబట్టి 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 20 నుండి 22 వచనాలలో యిర్మీయా యొక్క 70 సంవత్సరముల చెరకాలము ఈ కాలమందు నెరవేర్చబడుతుంది అని చెబుతూ దినవృత్తాంతముల గ్రంథరచయిత తన గ్రంథమును ముగించాడు. చివరి దినములలో క్రొత్త నిబంధన దినములలో రాబోవు అనేక ఇతర ఆశీర్వాదముల విషయము ఏమిటి? విచారకరముగా వాగ్దాన దేశమునకు తిరిగి వచ్చిన వారు కూడా దేవుని సేవించుటలో మరలా మరలా విఫలమయ్యారు. ఫలితముగా యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయములో ప్రవచించబడిన క్రొత్త నిబంధనలోని అద్భుతమైన ఆశీర్వాదములు వాయిదా వేయబడినాయి. 70 సంవత్సరములను గూర్చి యిర్మీయా చేసిన ప్రవచనం యొక్క నెరవేర్పును గూర్చి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనములో దేవుడు ఒక మాటను పంపినప్పుడు దానియేలు ఖచ్చితముగా దీనినే నేర్చుకున్నాడు. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము పశ్చాత్తాపము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరుచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఈ వాక్యభాగము సూచించుచున్నట్లు అంత్యదినములలోని గొప్ప ఆశీర్వాదములు అనగా క్రొత్త నిబంధన దినములు 70 వారముల పాటు అనగా యిర్మీయా యొక్క వాస్తవిక 70 సంవత్సరముల కంటే 7 మారులు పొడిగింపబడినట్లు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ సమయమందు క్రొత్త నిబంధన నిరీక్షణలు నెరవేర్చబడతాయి. అపరాధము అంతమవుతుంది, పాపము ముగించబడుతుంది, ప్రాయశ్చిత్తము జరుగుతుంది, నీతి కలుగుతుంది, దర్శనము మరియు ప్రవచనము నిర్ణయించబడుతుంది మరియు అతి పరిశుద్ధ స్థలము అభిషేకించబడుతుంది. యిర్మీయా ప్రవచించిన 70 సంవత్సరముల చెరను గూర్చి దానియేలు ప్రార్థించుచుండగా సమయము అయిపోయింది, ప్రవ్వా ఏమి జరుగుతుంది అని అతడు ప్రార్థించాడు. మరియు 70 సంవత్సరములు కాదు, 70 వారముల సంవత్సరముల పాటు చెరలో ఉండవలసి ఉన్నదని జవాబు వచ్చింది. దేశము నిర్లక్ష్యము చేసిన విశ్రాంతి దినములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. లేఖనమును వ్యాఖ్యానించు విషయములో మనకు సూచించబడు ఒక విషయము ఏమిటంటే, కొన్నిసార్లు దేవుడు అక్షరాల తాను వాగ్దానము చేసిన దానిని చేస్తాడు, కాని దానిలోని కొన్ని అంతర్భావములు ప్రవచనాత్మకముగా తరువాత నెరవేర్చబడు కోణము కూడా ఉన్నది. కాబట్టి ఉదాహరణకు ప్రకటన గ్రంథములో పాత నిబంధన కంటే భిన్నమైన విధానములలో ఉపయోగించబడిన పాత నిబంధన రూపకములు తరచుగా కనబడతాయి. అవును, ప్రకటన గ్రంథము స్పష్టముగా ఐగుప్తులో సంభవించిన తెగుళ్లను గూర్చి మాట్లాడుటలేదు, కాని దేవుడు తీర్పును తీసుకుని వచ్చుచున్న విధానమును పోల్చుటకు ప్రకటన గ్రంథములో తెగుళ్ల రూపకమును మరలా మరలా ఉపయోగించబడుట మనము చూస్తాము. కాబట్టి లేఖనములో రచయితలు మునుపటి రచయితలతో వ్యవహరించుచున్న విధానమును గూర్చి మనము చదువునప్పుడు మనము ఉదార మనస్సు కలిగి ఉండాలి. అనగా 70 సంవత్సరముల చెరకు సంబంధించిన ఒక భావన ఉన్నది, కాని దేవదూత ద్వారా చూపబడకపోతే దానియేలు ఏనాడు చూసి ఉండేవాడు కాడు అను ఆలోచనను దేవుడు తన మనస్సులో కలిగి ఉండినాడు అను భావన కూడా కనిపిస్తుంది. ప్రజల అవిధేయత వలన క్రొత్త నిబంధన యొక్క పూర్ణత వాయిదా వేయబడుటను పాత నిబంధనలో మనము చూస్తాము. ఇప్పుడు నిబంధనల మధ్య కాలమును అనగా క్రొత్త మరియు పాత నిబంధనల మధ్య కాలములను చూద్దాము. మరియు యేసు యొక్క భూలోక పరిచర్యకు ముందు యిర్మీయా ప్రవచనం యొక్క నెరవేర్పును గూర్చి ఇజ్రాయేలులో అనేక మంది అభివృద్ధి చేసిన కొన్ని దృక్కోణములను మనము చూద్దాము. క్రొత్త నిబంధనను గూర్చి యిర్మీయా యొక్క ప్రవచనము ఇంకా పూర్తిగా నెరవేర్చబడలేదు అని 1వ శతాబ్దములో ప్రతి ఒక్కరికీ స్పష్టముగా కనిపించింది. ఇజ్రాయేలు ప్రజలలో ఉన్న పలు మత సమూహములు విభిన్నమైన దృక్కోణములను కలిగియుండిరి అని క్రొత్త నిబంధన నివేదికలు మరియు పురావస్తుశాస్త్ర ఆవిష్కరణలు సూచిస్తాయి. కాని అనేక సామాన్య విషయములను గూర్చి సార్వత్రిక సమ్మతి కూడా కనిపించేది. నిబంధనల మధ్యకాలము చివరి నాటికి అంత్యదినముల నిరీక్షణ లేక క్రొత్త నిబంధన యుగమును గూర్చి చరిత్రలో 2 గొప్ప యుగముల దృష్ట్యా అనేక మంది రబ్బాయిలు మాట్లాడారు. మొదటిగా మునుపటి చరిత్ర మరియు తమ వర్తమాన పరిస్థితులను వారు ఈ యుగము అని పిలిచారు. చెరలో దేవుని ప్రజల మీద దుష్టత్వము యొక్క స్పష్టమైన విజయము ఈ యుగమును వైఫల్యము, బాధ మరియు మరణముతో నిండియున్న యుగముగా గుర్తించున్నట్లు రబ్బాయిలను పురికొల్పింది. 2వదిగా రబ్బాయిలు చరిత్రలో 2వ గొప్ప యుగమును గూర్చి భవిష్యత్ మహిమను గూర్చి రాబో యుగముగా మాట్లాడారు. రాబో యుగమును వారు అంత్యదినములు, దేవుని రాజ్యము మరియు క్రొత్త నిబంధన యుగము అని గుర్తించారు. రాబో యుగము ఆసన్నమైనప్పుడు చరిత్ర కొరకు దేవుడు కలిగియున్న ఉద్దేశములు నెరవేర్చబడతాయని రబ్బాయిలు ఆకాంక్షించారు. పశ్చాత్తాపపడిన, చెరగొనిపోబడిన ప్రజలను పెద్ద సంఖ్యలో ఆయన తిరిగి తీసుకుని వచ్చి దావీదు సింహాసనమును పునరుద్ధరించి తన పరిపాలనను భూమియందంతటా వ్యాపింపజేసి దేవునికి మరియు దావీదు కుమారునికి సమర్పించుకునుటకు నిరాకరించిన వారిమీదకి తీర్పును తీసుకుని వచ్చి అబ్రహాము ఆశీర్వాదములను బూదిగంతముల వరకు వ్యాపింపజేస్తాడు. దీనికి తోడు ఈ యుగము నుండి రాబో యుగములోనికి మార్పు దావీదు గొప్ప కుమారుడైన మెస్సయ్య యొక్క రాకతో నిర్ణయాత్మకముగా జరుగుతుంది అని అనేక మంది రబ్బాయిలు బోధించారు. మెస్సయ్య ప్రపంచ చరిత్రలో గొప్ప మలుపురాయిని తెస్తాడు మరియు ఓటము నుండి జయములోనికి, దుష్టత్వము నుండి నీతిలోనికి, మరణము నుండి నిత్య జీవములోనికి, చీకటి నుండి దేవుని మహిమతో నింపబడిన లోకములోనికి గొప్ప మార్పును కలిగిస్తాడు. పాత నిబంధనలోని నిబంధనల మధ్య కాలముల యొక్క నేపథ్యమును గూర్చిన ఈ దృక్పథములను మనసులో ఉంచుకుని క్రొత్త నిబంధన కొరకు యిర్మీయా కలిగి ఉన్న నిరీక్షణ యొక్క నెరవేర్పును క్రొత్త నిబంధన వివరించు విధానమును చూద్దాము. యేసు తన శిష్యులతో కలిసి చేసిన చివరి భోజనములో ఒక గిన్నెను తీసుకుని ఈ గిన్నె నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని సెలవిచ్చాడు. అంతేగాక పౌలు తనను తాను మరియు తన సహచరులను క్రొత్త నిబంధనకు పరిచారకులు అని పిలుచుకున్నాడు. మరియు హెబ్రీ పత్రిక యిర్మీయా గ్రంథం 1:1 సూచిస్తూ క్రైస్తవులు క్రొత్త నిబంధన యుగములో నివసిస్తున్నారు అని ఉద్ఘాటిస్తుంది. మన దినములలో జరుగు విషయములను యిర్మీయా గ్రంథము 31 క్రొత్త నిబంధనను గూర్చిన వర్ణనతో మనము పోల్చినప్పుడు క్రొత్త నిబంధన వాగ్దానములను మనము ఇంకా పూర్ణతలో చూడవలసి ఉన్నది అని మనము గ్రహిస్తాము. దేవుని ధర్మశాస్త్రము మన మనస్సుల మీద మరియు హృదయముల మీద ఇంకా పరిపూర్ణముగా వ్రాయబడలేదు. ప్రభువును తెలుసుకోమని సంఘములోని ప్రజలకు ఇప్పటికీ చెప్పవలసి వస్తుంది. మన పాపముల కొరకు క్షమాపణ కోరమని మనకు ఇప్పటికీ ఆజ్ఞాపించబడుతుంది. కాబట్టి యిర్మీయా ఆకాంక్షలలో ఇంకా చాలా నెరవేర్చబడకుండానే మనము క్రొత్త నిబంధన యుగములో ఉన్నామని ఎలా చెప్పగలము? క్రీస్తునందు దేవుడు బయలుపరిచిన మర్మములో క్రొత్త నిబంధన నెరవేర్పును ఆయన వివృతము చేయు విధానములోనే దీనికి జవాబు కనిపిస్తుంది. పలువురు పాత నిబంధన పాత్రలు ఈ విషయములను గుర్చి పలు విధములుగా మాట్లాడారు. ఉదాహరణకు యేసు తాను చెప్పిన అనేక ఉపమానములలో తన భూలోక పరిచర్య ద్వారా దేవుని రాజ్యము ఆరంభమై కాలక్రమములో ఎదుగుతుంది అని మరియు ఆయన మహిమలో తిరిగి వచ్చినప్పుడు నెరవేర్పులోనికి చేరుతుంది అని ప్రకటించాడు. ఎఫెసి పత్రిక 3:3-5 వంటి చోట్ల అపోస్తలుడైన పౌలు ఈ విషయములను గూర్చి మాట్లాడుతూ అంత్యదినములను గూర్చిన మర్మము మునుపటి కాలములలోని ప్రజలకు మరుగు చేయబడినది కాని క్రీస్తునందు ఇప్పుడు బయలుపరచబడినది అను వాస్తవమును అతడు తెలియజేశాడు. రోమాపత్రిక 11:25 మరియు 16:25-26 మరియు కొలసి పత్రిక 1:26-27 వంటి చోట్ల అనేక విధానములలో పౌలు ఈ మర్మమును ప్రస్తావించాడు. ఇవి మరియు ఇతర వాక్యభాగములలో క్రీస్తునందు అంత్యదినములను గూర్చి క్రైస్తవ దృక్కోణములోని పలు కోణములను అతడు మర్మములు అని పిలిచాడు, ఎందుకంటే అవి మునుపటి తరముల వారి నుండి మరుగు చేయబడినవి. పౌలు పత్రికలలో అనేక చోట్ల సువార్తను గూర్చి లేక సువార్తలోని పలు కోణములను గూర్చి అతడు మర్మము లేక గ్రీకులో ముష్టిరియాన్ని మాట్లాడతాడు. మరియు మర్మము అనగా ఒక్కసారిగా తెరమీదికి వచ్చు ఏదో ఒక వింతైన మసకబారిన విషయము అని లేక పరిష్కరించజాలని ఒక చిక్కు అని అతని అర్థము కాదు. ఒక క్రొత్త నిబంధన పండితుడు దానిని వర్ణించున్నట్లు పౌలు ఆలోచన ప్రకారం ఒక మర్మము అనగా స్పష్టమైన దృష్టిలో దేవుడు మరుగు చేసిన విషయము అనగా పాత నిబంధనలో స్పష్టమైన దృష్టిలో దేవుడు మరుగు చేసిన ఒక విషయమై ఉన్నది. మరియు అది ఇప్పుడు క్రీస్తు బయలుపరచబడుట అను స్పష్టపరచు ప్రత్యక్షత ద్వారా ప్రజలు వెనుకకు చూసి అయ్యో చూడండి ఇక్కడ ఏమి ఉన్నదో చూడండి అని చెప్పవచ్చు. కాబట్టి పౌలు ఏదో క్రొత్త విషయమును తెలియజేయుటలేదు కాని మనము చూచుటలో విఫలమైన విషయమును ఇక్కడ వ్రాయబడి ఉన్నదానిని చూడండి అని అతడు అనుచున్నాడు. మరియు అనేక విధములుగా రానున్న మెస్సయును గూర్చి మరియు యూదులు మరియు అన్యుల యొక్క ఐక్యతను గూర్చిన సత్యము పాత నిబంధనలో కీర్తనలలో మరియు యెషాయాలో స్పష్టముగా ఉన్నది. కాని అది కలిసి ప్రత్యక్షమగుట ఇక్కడ ఏమి ఉన్నదో చూడండి, ఈ మొక్కలు అన్నీ ఏ విధముగా అమర్చబడి ఉన్నవో చూడండి అను విధముగా పౌలు మాట్లాడుచున్న విధముగా దేవుడు తన ఆత్మను మరియు క్రొత్త నిబంధన వాగ్దానములను అనుగ్రహించుటను గూర్చి ఎదురుచూచుచున్నది. ఎఫెసి పత్రిక 3:5 మర్మము తనకు బయలుపరచబడుటను గూర్చి పౌలు మాట్లాడుచున్నప్పుడు అతడు సువార్తను గూర్చి మాట్లాడుచున్నాడు. సువార్తయే ఆ మర్మము. దేవుడు దానిని మనకు బయలుపరచుటకు నిర్ణయించనిదే, అది మనకు మరుగయ్యుంటుంది. కాని సువార్త విషయములో అది బహిరంగ మర్మమయ్యున్నది. దీనిని బహిరంగ రహస్యము అని మనము పిలువవచ్చు. అయితే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఇది సువార్త ప్రకటన ద్వారా మాత్రమే వివృతము కాగలదు. ఇప్పుడు ఎఫెసి పత్రిక 3:1 వంటి చోట్ల వలె పౌలు మర్మమును గూర్చి మాట్లాడునప్పుడు అతడు కొన్నిసార్లు సువార్త ప్రకటన ద్వారా వాస్తవికతలోనికి వచ్చిన క్రీస్తు శరీరము అను మర్మమును గూర్చి మాట్లాడుచున్నాడు. మరియు ఎఫెసి పత్రిక 3:5 అతడు ఇలా అనుచున్నాడు, యూదుడు మరియు అన్యుడు ఒకనినొకడు ప్రేమించుచున్నాడు మరియు రాజ్యములో కర్బన సంబంధమైన ఐక్యతలోనికి తీసుకుని రాబడినాడు అనున్నది మర్మమై ఉన్నది. ఇది అద్భుతమైన విషయము. కాబట్టి క్రీస్తులోని శోధింప సఖ్యము కాని ఐశ్వర్యమును గూర్చి ఈ అన్యులకు ప్రకటించబడినది. అవును, ఒక అన్యునిగా అది అన్యుల యొద్దకు వచ్చినందుకు నేను సంతోషించుచున్నాను. అయితే అది ఒక మర్మమై ఉన్నది. శిలువ రక్తము ద్వారా మరియు ఆయన ఆత్మశక్తి ద్వారా యూదుని మరియు అన్యుని ఐక్యపరచువాడు ఆయనే. అపోస్తులులకు మరియు ప్రవక్తలకు దేవుడు బయలుపరిచిన మర్మము, క్రొత్త నిబంధన పండితులు చాలాసార్లు వర్ణించిన ఆరంభమైన యుగాంత శాస్త్రము, లేక ఇక్కడ ఉన్నది కానీ ఇంకా లేదు అను క్రొత్త నిబంధన యుగమును గుర్చిన దృక్పథములోనికి నడిపించింది. మనం ఏ పదజాలమును ఎన్నుకునినప్పటికీ అంత్యదినముల కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలో క్రొత్త నిబంధన యుగం యొక్క నెరవేర్పు మూడు ప్రధానమైన దశలలో నెరవేర్చబడుతుంది అని యేసు మరియు క్రొత్త నిబంధన రచయితలు బోధించినట్లు మనము చూడవచ్చు. మొదటిగా, క్రొత్త నిబంధన యుగం యొక్క ఆరంభము యేసు యొక్క మొదటి రాకడలో మరియు అపోస్తులులు మరియు ప్రవక్తల యొక్క పరిచర్యలలో ఆరంభమయ్యింది. ఇందుమూలముగానే యేసు మరియు ఆయన అపోస్తులుల యొక్క దినములను క్రొత్త నిబంధన అంత్యదినములు అని పిలుస్తుంది. హెబ్రీపత్రిక 1:1-2 వచనాలలో మనము ఈ మాటలను చదువుతాము. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇక్కడ హెబ్రీపత్రిక రచయిత యేసు యొక్క భూలోక పరిచర్య మరియు తన శ్రోతల కాలమును ఈ దినముల అంతమందు అని పిలచుచున్నాడు. ఈ వాక్యభాగము సూచించుచున్నట్లు యేసు రాజ్యమును ఆరంభించుట ద్వారా పాత నిబంధనలో వాగ్దానము చేయబడిన అంత్యదినములు లోకములోనికి వచ్చాయి. ఈ క్రొత్త నిబంధన యుగం యొక్క ఆరంభ దశలో యేసు తన నరావతారము, మరణము, పునరుద్ధానము, పరలోక ఆరోహణము మరియు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపులో చేసిన కార్యములన్నీ భాగమయ్యున్నాయి అని క్రొత్త నిబంధన ఉద్ఘాటిస్తుంది. ఈ విశేషమైన కాలములో సంగమునకు పునాది వేయుటకు అపోస్తులు మరియు ప్రవక్తలు చేసిన పరిచర్యలు కూడా భాగమయ్యున్నాయి. ఎఫెసి పత్రిక 2:19-20 వచనాలలో పౌలు దీనిని గూర్చి ఇలా మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తులును ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు. రెండవదిగా, క్రొత్త నిబంధన యుగం యొక్క కొనసాగింపు సంఘచరిత్రకాలమంతా వ్యాపించబడుతుంది. ఈ కాలంలో సువార్త ప్రకటన ద్వారా మరియు మార్పు కలిగించు శక్తి ద్వారా క్రీస్తు సంఘమును దేశములన్నిటిలో వ్యాపింపజేస్తాడు. 2 తిమోతి పత్రిక 3:1-5 వచనాల వంటి చోట్ల సంఘచరిత్ర కాలమంతటిని క్రొత్త నిబంధన రచయితలు అంత్యదినములు అని పిలిచారు. అక్కడ వ్రాయబడి ఉన్న మాటలను వినండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకమ్ములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు. అంత్యదినములలో జరుగు పాపములను గూర్చి ఇక్కడ ఇవ్వబడిన పట్టికలోని పాపములు పౌలు దినములలో జరిగినవి మరియు చరిత్ర అంతటా నేటి వరకు కూడా జరుగుతూ వస్తున్నాయి. ఎఫెసి పత్రిక 3:9-10 వచనాలలో పౌలు ఈ కాలం యొక్క లక్షణమును క్రీస్తునందు బయలుపరచబడిన మర్మము అని పిలిచాడు. దేవుడు సంగము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును అనుగ్రహించెను. ఈ వెలుగులో సంఘచరిత్ర కాలమంతటిని మనము క్రొత్త నిబంధన యుగము అని సరిగానే పిలువవచ్చు. 3వదిగా, క్రొత్త నిబంధన యుగం యొక్క అంత్యదినములు క్రీస్తు తిరిగి వచ్చి చరిత్ర అంతటి కొరకు దేవుడు కలిగియున్న ఉన్నతమైన ఉద్దేశములను సంపూర్ణతలోనికి తెచ్చినప్పుడు నెరవేర్పులోనికి వస్తాయి. ఇందుమూలముగానే క్రీస్తు రాకడలో రాజ్యం యొక్క నెరవేర్పును క్రొత్త నిబంధన రచయితలు అంత్యదినములు అని పిలిచారు. యోహాను సువార్త 6:39 వచనములో యేసు శిష్యులతో ఇలా సెలవిచ్చాడు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమై ఉన్నది. ఇక్కడ యేసు తండ్రితో తనకున్న అనుబంధమును గూర్చి శిష్యులకు బోధించాడు. ఆయన ఉపయోగించిన అంత్యదినము అన్నమాట ఆయన మహిమలో తిరిగి వచ్చినప్పుడు మృతులు లేపబడి లోకమునకు దేవుడు తీర్పు తీర్చు అంత్యదినమును సూచిస్తుంది. ఎఫెసి పత్రిక 1:9-10 పౌలు ఈ సమయమును క్రీస్తునందు దేవుడు బయలుపరిచిన మర్మము అని వర్ణించాడు. ఈ వచనములలో పౌలు నెరవేర్పును ఈ విధముగా వర్ణించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి పరలోకములో ఉన్నవేగాని భూమి మీద ఉన్నవేగాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చువలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. క్రొత్త నిబంధన సూచించుచున్నట్లు యేసు తన మొదటి రాకడలో క్రొత్త నిబంధనను ఆరంభించాడు. నేడు సార్వత్రిక సంఘము ద్వారా క్రొత్త నిబంధనను బయలుపరచుటను ఆయన కొనసాగించుచున్నాడు. మరియు క్రీస్తు అందరికీ రాజుగా మహిమలో తిరిగి వచ్చినప్పుడు క్రొత్త నిబంధన యుగము యొక్క సంపూర్ణమైన తీర్పులు మరియు ఆశీర్వాదములు కలుగుతాయి. క్రీస్తునందు క్రొత్త నిబంధన యొక్క నెరవేర్పును విశదీకరించాము కాబట్టి మన పాఠములోని 2వ ప్రధానమైన అంశమును చూచుటకు ఇప్పుడు మనము సిద్ధముగా ఉన్నాము. అది క్రొత్త నిబంధన యుగము యొక్క వివృత్తమగు స్వభావం మీద ఆధారపడి ఉన్న లేఖనము యొక్క ఆధునిక అనువర్తనము. మనము తరువాత పాఠములలో చూడబోచున్నట్లు క్రొత్త నిబంధన యుగములో నివసించుచున్న ప్రజలకు లేఖనమును అనువర్తించవలసిన విషయములో అనేక విషయములు తెలియజేయవలసి ఉన్నది. వీటిలో లెక్కలేనని సాంస్కృతిక మరియు వ్యక్తిగత పరిగణలు కూడా భాగమై ఉన్నాయి. అయితే ఈ సమయమందు క్రొత్త నిబంధన యొక్క 3 దశలను గూర్చిన క్రొత్త నిబంధన బోధన నేడు మన జీవితములకు బైబిలును అనువర్తించుటలో మనకు మార్గనిర్దేశనం ఎలా చేయగలదో మనము చూద్దాము. ఈ అనువర్తన అంశములు సామాన్యమైనవిగా ఉన్నాయి, కాని నేడు మన జీవితములలో లేఖనములను ఎలా ఉపయోగించాలి అను విషయమును గూర్చి అవి మనకు గొప్ప దృక్కోణములను అనుగ్రహిస్తాయి. మీరు కూర్చునియున్న స్థానము ప్రదర్శనను గూర్చి మీరు కలిగియున్న దృక్కోణమును ప్రభావితము చేస్తుంది అని ఒక థియేటర్లో ఒక నాటికను చూసిన ప్రతివారికి తెలిసే ఉంటుంది. ఒకే పాత్ర మరియు క్రియలు పలు కోణముల నుండి పలు విధములుగా కనిపించవచ్చు, మరియు పలు కుర్చీలలో నుండి ఒకసారి కంటే ఎక్కువగా ప్రదర్శనను చూచుట ప్రదర్శనన్నంతటినీ గ్రహించుటకు ఉత్తమమైన మార్గమయ్యున్నది. అనేక విధాలుగా యేసు మరియు క్రొత్త నిబంధన రచయితలు క్రైస్తవ సంఘమునకు క్రొత్త నిబంధన యుగములో లేఖనములను అనువర్తించుటను గూర్చి ఇదే విధముగా బోధించారు. విభిన్నమైన స్థలములలో నుండి లేఖనమును పరిశీలించుట ద్వారా బైబిలును మన జీవితములకు అనువర్తించుకొనుట కొరకు మనము మరింత సిద్ధపడగలము. ఒక నమ్మకమైన క్రీస్తు అనుచరుడు లేఖనములను 3 పెద్ద పలకలుగా విభజించబడిన వెనుక తెర ఉన్న స్టేజీ నుండి అధ్యయనము చేయుచున్న చిత్రమును ఊహించుకోండి. శ్రోతలలో ఒకవైపు నుండి క్రైస్తవుడు బైబిలును క్రీస్తు క్రొత్త నిబంధనను ఆరంభించుట అను తెర ముందు నిలువబడి చదువుచున్నట్లు మనము చూస్తాము. శ్రోతలు కూర్చున్న స్థలములోని మధ్యభాగములో నుండి క్రైస్తవుడు బైబిలును క్రీస్తు క్రొత్త నిబంధనను కొనసాగించుట అను తెర ముందు నిలువబడి చదువుచున్నట్లు మనము చూస్తాము. శ్రోతలలో మరొక వైపు నుండి క్రైస్తవుడు బైబిలును క్రీస్తు క్రొత్త నిబంధనను నెరవేర్చుట అను తెర ముందు నిలువబడి చదువుచున్నట్లు మనము చూస్తాము. ఏదో ఒక విధముగా ఈ 3 దృక్కోణములను మనస్సులో ఉంచుకుని బైబిలును అధ్యయనము చేయుట ద్వారా క్రీస్తు అనుచరులు లేఖనములను ఆధునిక లోకమునకు అనువర్తించాలి. మరొక మాటలో బైబిలును అధ్యయనము చేయుచున్నప్పుడు విశ్వాసులు ప్రతి లేఖన భాగమును క్రొత్త నిబంధన యొక్క ఆరంభములో క్రీస్తు నెరవేర్చిన విషయములన్నిటికీ అనుబంధపరచాలి, మరియు క్రీస్తు తన భూలోక పరిచర్యలో మన కొరకు సాధించిన ప్రతిదానిని పరిగణించాలి. అయితే మనము లేఖనము యొక్క బోధనలను క్రొత్త నిబంధన యుగం యొక్క కొనసాగింపు వెలుగులో కూడా పరిగణించి నేడు మన జీవితములలో లేఖనం యొక్క ప్రాముఖ్యత కొరకు కూడా వెదకాలి. అంతేగాక మన యుగం యొక్క నెరవేర్పులో క్రీస్తు సాధించబోవువాటి దృష్ట్యా లేఖనములను చూచి మహిమలో క్రీస్తు యొక్క అద్భుతమైన రాకడ కొరకు సిద్ధపడుట కూడా చాలా ప్రాముఖ్యమై ఉన్నది. క్రొత్త నిబంధన అనువర్తనములను గూర్చి ఈ 3 దృక్కోణములను మనము అనేక విధాలుగా విశదీకరించవచ్చు, కాని మనము 2 ప్రాముఖ్యమైన బిందువులను మాత్రమే పరిగణిద్దాము. మొదటిగా క్రొత్త నిబంధన యుగములో అనువర్తనమునకు కొన్ని సాధారణ మార్గదర్శకములను మనము క్రోడీకరిద్దాము. 2వదిగా ఈ ప్రణాళికలను ఉదాహరించు ఒక అనువర్తనము యొక్క ఉదాహరణను మనము చూద్దాము. కొన్ని సాధారణ మార్గదర్శకములతో ఆరంభిద్దాము. మునుపటి పాఠములలో అనువర్తన ప్రక్రియను మనం ఈ విధముగా నిర్వచించాము. సమకాలీన శ్రోతల యొక్క భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగముల మీద ప్రభావము చూపు విధముగా బైబిల్ పత్రం యొక్క వాస్తవిక అర్థమును తగిన విధముగా వారికి అనుసంధానము చేయుట. ఈ నిర్వచనము సూచించుచున్నట్లు లేఖనం యొక్క ప్రతి అనువర్తనములో వాస్తవిక అర్థమును సమకాలీన శ్రోతలకు తగిన రీతిలో అనుసంధానము చేయుట భాగమై ఉన్నది. మొదటిగా, బైబిల్ రచయితలు తమ వాస్తవిక శ్రోతల యొక్క భావనలను, ప్రవర్తనలను మరియు భావోద్వేగములను ప్రభావితము చేయుటకు ప్రయత్నించిన మార్గములను కనుగొనుట ద్వారా మనము ఒక బైబిల్ భాగము యొక్క వాస్తవిక అర్థమును నిర్ధారించాలి. తరువాత, ఒక బైబిల్ భాగము నేటి ప్రజల యొక్క భావనలను, ప్రవర్తనలను మరియు భావోద్వేగములను ప్రభావితము చేయవలసిన విధానమును నిర్ధారించుట ద్వారా ఈ వాస్తవిక అర్థమును మనము సమకాలీన శ్రోతలకు అనువర్తించవచ్చు. ఇతర పాఠములలో మనము చూసినట్లు మనము లేఖనములను అనువర్తించున్నప్పుడు యుగముల సంబంధమైన పురోగమనములను మనస్సులో ఉంచుకొనుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకంటే వాస్తవముగా లేఖనములోని ప్రతి వాక్యభాగము మనకంటే విభిన్నమైన బైబిల్ విశ్వాస దశలో జీవించుచున్న ప్రజల కొరకు వ్రాయబడినది. కాబట్టి మన పాఠములో ఈ సమయమందు యుగముల సంబంధమైన పురోగమనములు లేఖనము యొక్క వాస్తవిక శ్రోతలను క్రొత్త నిబంధన యుగములో నివసించుచున్న సమకాలీన శ్రోతలతో అనుబంధపరిచిన విధానముల మీద దృష్టి పెడదాము. మన మనస్సులో ఉన్న విషయము ఏమిటో చూచుటకు మనము రెండు దశలలో క్లుప్తముగా చూద్దాము. మొదటిగా, పాత నిబంధన వాక్యభాగముల యొక్క క్రొత్త నిబంధన అనువర్తనములను గూర్చి కొన్ని సామాన్య వ్యాఖ్యలను చేద్దాము. రెండవదిగా, క్రొత్త నిబంధన వాక్యభాగములను కూడా పరిగణిద్దాము. పాత నిబంధనతో మొదలు పెడదాము రండి. మునుపటి పాఠములో మనము చూసినట్లు బైబిల్ చరిత్రలోని 6 ప్రధానమైన నిబంధనలను గూర్చి పాత నిబంధన మాట్లాడుతుంది. కానీ పాత నిబంధన గ్రంథముల యొక్క రచన ఈ నిబంధన యుగములలో రెండింటిలో మాత్రమే జరిగింది. మోషే మరియు దావీదు యొక్క నిబంధన యుగములు. ప్రతి పాత నిబంధన వాక్యభాగము మోషే నిబంధన యుగములో లేక దావీదు నిబంధన యుగములో నివసించిన దేవుని ప్రజల యొక్క అవసరతల కొరకు రూపొందించబడినది. ఒక విధముగా పాత నిబంధన వాక్యభాగములు వాస్తవానికి దేవుని ప్రజలకు ఈ రెండు నిబంధన యుగములలోని వేదాంత శాస్త్ర పురోగమనములకు అనుగుణంగా ఉన్న భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములను తెలియజేస్తాయి. ఈ కారణము చేత పాత నిబంధన వాక్యభాగములలో నుండి క్రొత్త నిబంధన యుగమునకు అర్థము యొక్క వంతెనలను నిర్మించుట అవసరమై ఉన్నది. క్రీస్తు అనుచరులముగా ఈ ప్రక్రియలో మన ముందు ఉన్న ఒకే ఒక్క తప్పిదము లేని మార్గదర్శకము క్రొత్త నిబంధన అయ్యున్నది. కాబట్టి క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధనను క్రొత్త నిబంధన యొక్క 3 దశలన్నిటిలో అనువర్తించిన విధానమును చూచుట చాలా ప్రాముఖ్యమయ్యున్నది. ఉదాహరణకు, క్రీస్తు తన మొదటి రాకడలో పాత నిబంధన బోధనలను నెరవేర్చిన అనేక ఉదాహరణలను క్రొత్త నిబంధన మనకు ఇస్తుంది. కొనసాగింపు కాలములో క్రీస్తు పాత నిబంధన బోధనలను నెరవేర్చుచున్న విధానముల వైపుకు కూడా అది దృష్టిని ఆకర్షిస్తుంది. దీనికి తోడు క్రొత్త నిబంధన యొక్క నెరవేర్పులో క్రీస్తు పాత నిబంధన బోధనలను నెరవేర్చు విధానములను క్రొత్త నిబంధన ఎత్తి చూపుతుంది. బైబిల్ అంశములలో ప్రాముఖ్యమైన వాటిలో ఒకటి దేవుని రాజ్యమై ఉన్నది. అయినను ఈ మాట కేవలం క్రొత్త నిబంధనలో మాత్రమే కనిపిస్తుంది. అవును, దానిని మనము పాత నిబంధన అంతటిలో, ముఖ్యముగా కీర్తనలలో యెహోవా ఏలుచున్నాడు అను మాటలో చూస్తాము. క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధన అంశములను క్రీస్తు రాకడ వెలుగులో చూస్తారు. కాబట్టి సువార్త ప్రకటించువారు యేసు బోధనలను క్రోడీకరించుచుండగా వారు దేవుని రాజ్యమును గూర్చి మరియు స్వయంగా యేసును గూర్చి పరలోక రాజ్యము సమీపించియున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది అని ఆయన మాట్లాడినట్లు వ్రాయబడియున్న విధమును అనుసరిస్తూ మాట్లాడతారు. కాబట్టి తన ప్రజల మీద మరియు దేశముల మీద యెహోవా యొక్క పరిపాలనను గూర్చి మాట్లాడు ఒక విషయము ఇప్పుడు ఇజ్రాయేలులోనికి ప్రవేశించిన దావీదు కుమారుడును మెస్సీయ అయిన క్రీస్తు దృష్ట్యా చిత్రీకరించబడింది. దీనిని మనము ఆయన ఆరోహణమై పునరుత్థానము ప్రకటించబడి తిరిగి లేచిన మరియు ఆరోహణమైన క్రీస్తు వైపుకు ప్రజలు ఆకర్షించబడుచుండగా అపోస్తలుల కార్యములు 1 క్రీస్తు ఆరోహణమగుట మరియు సింహాసనము మీద నుండి పాలించుట దృష్ట్యా చూస్తాము. కాని దీనికి భవిష్యత్తులో ప్రభువు దినమందు క్రీస్తు తిరిగి వస్తాడు అను భావన కూడా ఉన్నది. అపోస్తలుల కార్యములు 1 మనకు బోధించుచున్నట్లు ఆయన తిరిగి వెళ్లిన విధముగానే మరలా తిరిగి వస్తాడు మరియు సాతాను విడిచిపెట్టబడినప్పుడు దేవుని ప్రజలు అంతిమ మోసమును మరియు తిరుగుబాటును అనుభవించుచుండగా చివరి విమోచన కలుగుతుంది. అంతేగాక క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు తుదకు సాతాను తంత్రములన్నిటి మీద విజయము సాధిస్తాడు. ఆ 2 మనం కొట్టేవా? సువార్త యేసును పాత నిబంధనలోని అంశముల వెలుగులో చూచుటకు అత్యంత అద్భుతమైన విషయములలో ఒకటై ఉన్నది. దీనిని మనము అనేక చోట్ల చూస్తాము. యేసు మోషే స్థానములో చొప్పబడిన స్థలములో దీనిని మనము ప్రధానముగా చూస్తాము. ఒక విధముగా ఆయన క్రొత్త రెండవ మరియు గొప్ప నిర్గమనలో నడిపించుటకు వచ్చిన రెండవ మోషే అయ్యున్నాడు. యేసును గూర్చి రెండవ మోషేగా ఆలోచన చేయునప్పుడు అనేక ఉదాహరణలు మనకు జ్ఞాపకము వస్తాయి. అవును, బాప్టిస్మము తరువాత ఆయన అరణ్యములోనికి వెళ్ళుట అనున్నది ఒక ఆలోచన అయ్యున్నది. కాబట్టి ఆయన యోర్దాను నది యొద్ద బాప్తిస్మము పొందినప్పుడు ఒక విధముగా ఈ నీటి నుండి నడుచుట ఇజ్రాయేలీయులు ఎర్రసముద్రమును దాటి వెళ్లి వెంటనే అరణ్యములోనికి వెళ్ళుటను పోలియున్నది. అరణ్యములో ఆయన ఇజ్రాయేలు వలె శోధనలను అనుభవించాడు. కాని ఇజ్రాయేలు అవిధేయుడైన కుమారునిగా ఉండగా ఆయన విధేయత చూపిన కుమారుడైయున్నాడు. అరణ్య అనుభవములో నూతన నిర్గమనలో యేస్సు విజయుడైన నాయకుడయ్యాడు. మరియు ఆయన వచ్చి మత్తేసువార్త 5వ వచనంలోని కొండమీద ప్రసంగములో ఒక క్రొత్త ధర్మశాస్త్రమును ఇచ్చాడు. మరియు ఆయన ఒక క్రొత్త ధర్మశాస్త్రమునిచ్చిన వానిగా కనుపరచబడ్డాడు. కాబట్టి సువార్తలు మరియు పాత నిబంధన మధ్య ఈ సామరస్యమును మరియు ఐక్యతను మీరు మరలా మరలా చూస్తారు. మరియు అనేక సంవత్సరముల క్రితం ఆరంభమైన కథను యేసు పూర్తి చేశాడు. పాత నిబంధన వాక్యభాగములను అనువర్తించుటను గూర్చిన ఈ సామాన్య ధోరణిని మనసులో ఉంచుకుని క్రొత్త నిబంధన వాక్యభాగములను క్రొత్త నిబంధన యుగమునకు అనువర్తించుటను మనము చూద్దాము. మొదటిసారి చూసినప్పుడు క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన యుగములో వ్రాయబడినది కాబట్టి క్రైస్తవులు క్రొత్త నిబంధనను అనువర్తించుకున్నప్పుడు యుగముల సంబంధమైన పురోగమనములను పరిగణించవలసిన అవసరము లేదు అన్నట్లు అనిపిస్తుంది. అయితే క్రొత్త నిబంధన యొక్క ఆరంభ దశలో క్రొత్త నిబంధన అంతా వ్రాయబడినది అని మనము మనస్సులో ఉంచుకునుట చాలా అవసరమై ఉన్నది. నేడు మనము ఆ దశలో జీవించుటలేదు. బదులుగా మనము క్రొత్త నిబంధన యుగము యొక్క కొనసాగింపులో జీవించుచున్నాము. కాబట్టి క్రొత్త నిబంధనను మన జీవితములకు అనువర్తించుకొనున్నప్పుడు ఈ యుగముల సంబంధమైన వ్యత్యాసమును మనస్సులో ఉంచుకోవాలి. క్రొత్త నిబంధన గ్రంథములు సంఘమును స్థాపించిన నాయకుల చేతులలో నుండి వచ్చాయి. మరియు క్రొత్త నిబంధన యుగము యొక్క ఆరంభకాలములో నివసించిన ప్రజల కొరకు ముందుగా ఇవ్వబడినవి. క్రొత్త నిబంధన యుగము యొక్క కొనసాగింపులో మనము జీవించుచుండగా ఈ రచయితలు వ్రాసిన విషయములు మన కొరకు అనేక అంతర్భావములను కలిగి ఉన్నవి. కాబట్టి ఈ రచనలు వ్రాయబడి కొన్ని వేల సంవత్సరముల తరువాత మనము జీవించుచున్నప్పటికీ మన మీద అవి నిస్సందేహమైన అధికారమును కలిగి ఉన్నవి. నేటి మన జీవితములకు మరియు క్రొత్త నిబంధన వ్రాయబడిన కాలములకు మధ్య ఉన్న కొన్ని వ్యత్యాసములను పరిగణించండి. ఉదాహరణకు నేటికి భిన్నముగా మార్గదర్శకము కొరకు సహాయమును ఆ దినములలో నివసించుచున్న వ్యక్తులు అపోస్తులు మరియు ప్రవక్తలతో సూటిగా అడిగి ఉండవచ్చు. ఫిలమోను పత్రికలో దీనిని మనము చూడవచ్చు. అంతేగాక సంఘమునకు పునాది వేసిన నాయకుల మధ్య జరిగిన సంభాషణల ద్వారా అనేక ప్రసిద్ధిగాంచిన సమస్యలు పరిష్కరించబడినవి. ఉదాహరణకు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో యెరూషలేము సభ వంటివి. అయితే మన దినమున ఈ సంఘమును స్థాపించిన అధికారులు మన మధ్య నివసించుటలేదు. కాబట్టి మనకు మార్గదర్శకముగా ఉండుటకు క్రొత్త నిబంధనలో వారి బోధనల యొక్క సంగ్రహముల మీద మనము ఆధారపడాలి. దీనికి తోడు క్రొత్త నిబంధనలో అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన సన్నివేశములను గూర్చిన ఉదాహరణలు ఉన్నాయి. యేసు ఆయన అపోస్తులు మరియు ప్రవక్తలు ప్రాముఖ్యముగా వారి అధికారమును స్థాపించుకునుటకు వరములను పొందుకున్నారు. అప్పుడు ఇది వాస్తవమై ఉండినప్పటికీ నేడు అధికారము కేవలం క్రొత్త నిబంధన ద్వారా మాత్రమే స్థాపించబడుతుంది. ఈ వ్యత్యాసమును మనము మర్చిపోయినట్లయితే మన దినము కొరకు మనము అబద్ధ ఆకాంక్షలను కలిగి ఉంటాము. ఖచ్చితముగా ఉండుటకు క్రొత్త నిబంధన యొక్క కొనసాగింపులో దేవుడు సంఘములో ఆశ్చర్యములను చేయుట కొనసాగిస్తాడు. అయితే ఈ యుగములో అట్టి సన్నివేశములు క్రీస్తు మరియు ఆయన అపోస్తులు భూమి మీద జీవించిన కాలములో జరిగినంత తరచుగా జరగవు అని కనుగొనినప్పుడు మనము నిరుత్సాహపడకూడదు. అంతేగాక క్రొత్త నిబంధన రచయితలు క్రొత్త నిబంధన యొక్క ఆరంభములో విశేషముగా ప్రాముఖ్యమై ఉండిన సైద్ధాంతిక మరియు అభ్యాసిక విషయములకు తమను తాము అంకితము చేసుకున్నారు. ఉదాహరణకు దేవుని రాజ్యమును దాని యొక్క యూదా మూలముల నుండి అన్యజనుల లోకమునకు వ్యాపింపజేయుట కంటే ఎక్కువ దృష్టిని క్రొత్త నిబంధనలో ఏ ఇతర విషయమూ ఆకర్షించలేదు. క్రొత్త నిబంధనలో పరిష్కరించబడిన అనేక వివాదములు క్రీస్తు అనుచరులు పాత నిబంధన ఆచారములను మరియు ఇతర యూదుల పరంపరలను ఆచరించాలా లేక ఆచరించకూడదా అను విషయముతో వ్యవహరించాయి. ఈ బోధనలు నేటి సంఘము కొరకు అంతర్భావములను కలిగి ఉన్న మాట వాస్తవమైనప్పటికీ క్రైస్తవ సంఘము ఈ ఆరంభ వివాదములలో చాలా వాటిని విడిచి ముందుకు వెళ్ళింది. సువార్త ప్రపంచవ్యాప్తముగా వ్యాపించుచుండగా మనం ఇతర రకమైన సమస్యలను ఎదుర్కొంటాము. నేను అపోస్తలుల కాలమునకు తిరిగి వెళ్ళి అపోస్తలుల యొక్క ప్రసంగ పరిచర్యను మరియు వారు చేసిన ఆశ్చర్యకార్యములను మరియు సంఘ జీవితములో వారు పరిచయము చేసిన ప్రతి విషయమును వీక్షించాలని నాకు కొన్నిసార్లు ఆశ కలుగుతుంది. మరియు అవును, ఆదిమ సంఘము యొక్క అనుభవాలలో చాలా వరకు నేడు మనము లోకములో కలిగి ఉన్న అనుభవాలను పోలియున్నవి. అనగా లోకములో అనేక చోట్ల సంఘము హింసించబడుతుంది మరియు మొదటి విశ్వాసులు పట్టుకుని ఉండిన సువార్తను వారు కూడా పట్టుకుని ఉన్నారు. అయితే అపోస్తలుల యొక్క పరిచర్య సంఘ చరిత్రలోని విశేషమైన కాలములలో విశేషమైన రీతిలో ఉన్నదను భావన కూడా ఉన్నది. మరియు ఆ అపోస్తలులు ఇచ్చిన లేఖనములను చదువుట ద్వారా మనము వారు వేసిన పునాదుల మీద నిర్మిస్తాము. అయితే అపోస్తలుని యొక్క స్థానము సంఘ జీవితంలో ఒక కొనసాగు స్థానమై ఉన్నది. అది వారికి ఇవ్వబడిన విశేషమైన పునాది వేయు పరిచర్య అయ్యున్నది. మరియు ఇప్పుడు మనము నేడు సంఘములు ఆ పునాది మీద నిర్మించుచున్నాము. ఈ కారణము చేత క్రొత్త నిబంధనను మనము ఆధునిక లోకమునకు అనువర్తించున్నప్పుడు వాస్తవిక అర్థము క్రొత్త నిబంధన యుగము యొక్క ఆరంభ దశ మీద స్థిరముగా నాటబడియున్నది అని గ్రహించుట చాలా కీలకమయ్యున్నది. ఈ వాస్తవిక అర్థమును మనసులో ఉంచుకుని క్రొత్త నిబంధన యుగములో జరిగిన తదుపరి పురోగమనములను పరిగణలోనికి తీసుకునుట ద్వారా దీనిని మన కాలమునకు అనువర్తించుకోవచ్చు. పాత మరియు క్రొత్త నిబంధనలలో క్రొత్త నిబంధన అనువర్తనమునకు సాధారణ మార్గదర్శకములను చూశాము. కాబట్టి ఈ నియమములను ఉదహరించు లేఖనములోని ఒక ఉదాహరణను ఇప్పుడు మనము చూద్దాము. యుద్ధము మీద బైబిల్ పెట్టిన ఉద్ఘాటనను ఒక ఉదాహరణగా మనము చూద్దాము. బైబిలు దుష్టశక్తులు మరియు వాటిని అనుసరించు దేశముతో జరుగు యుద్ధము అను అంశము మీద ఎక్కువ దృష్టిని పెడుతుంది అని బైబిల్ ఎరిగిన ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇంచుమించు పాత నిబంధనలోని ప్రతి పుస్తకము ఏదో ఒక విధముగా ఈ అంశమును ప్రస్తావిస్తుంది. మరియు పాత నిబంధనలో కనిపించు దుష్టత్వమునకు విరోధముగా యుద్ధము క్రొత్త నిబంధన యుగములో కూడా కొనసాగుతుంది అని క్రొత్త నిబంధన పదే పదే సూచిస్తుంది. పాత నిబంధనలో దేవుడు ఒక యుద్ధవీరునిగాను యుద్ధవీరుడైన రాజుగాను ఒక సైన్యమునకు అధిపతిగాను కనుపరచబడుట తరచుగా మనము చూస్తాము. అవును, మన నేపథ్యములో ఇది సరియైన భావనను కలిగించకపోవచ్చు మరియు దీనిని మనము సరిగా అర్థము చేసుకునలేకపోవచ్చు. అయితే ప్రాచీన ఇజ్రాయేలు జీవితములో యుద్ధములు ఒక సామాన్య విషయమై ఉండేవి. ఫరో దేవుని ప్రజలు వెళ్ళుటకు ఇష్టపడలేదు. కాబట్టి దేవుడు ఏమి చేశాడంటే ముందుగా తెగుళ్లను పంపాడు. కాని తరువాత దేవుడు ఎర్రసముద్రములో ఐగుప్తు సైన్యమును ముంచుట ద్వారా ఆయన వారితో యుద్ధము చేశాడు. కాబట్టి మరొక ఉదాహరణను మనము చూస్తాము. తరువాత మోషే మరియు మిరియాము దేవుని స్తుతించుట కొరకు ఈ పాటను పాడారు. గుర్రమును దాని రౌతును, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోశెను. కాబట్టి ఇక్కడ దేవుడు యుద్ధవీరునిగా కొనియాడబడినాడు మరియు ఇజ్రాయేలు దేశము కనానుయుల భూమిలోనికి వెళ్ళుచుండగా దేవుడు వారి పక్షమున పోరాడుచుండినప్పుడు మనము దానిని నిశ్చయముగా చూస్తాము. ఈ అంశం యొక్క ప్రాముఖ్యత ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దీనిని మనము నేటి మన జీవితములకు ఏ విధముగా అనువర్తించుకోవాలి? మనము పాత నిబంధనను లేక క్రొత్త నిబంధనను చదివినప్పుడు మన జీవితములకు ఈ అంశము అనువర్తించబడి విధానమును గూర్చి సంపూర్ణమైన చిత్రమును మనము పొందుకోవాలని కోరినట్లయితే క్రీస్తునందు నూతన నిబంధన యుగములోని మూడు దశల దృష్ట్యా దానిని మనము చూడాలి. మొదటిగా మన యుగము యొక్క ఆరంభమునకు మనము విశేషమైన ధ్యాసను ఇవ్వాలి. లోకములో దుష్టత్వం మీద యుద్ధము అను అంశములోని కొన్ని కోణములు యేసు యొక్క భూలోక పరిచర్యలో విశేషముగా నెరవేర్చబడినవి అని క్రొత్త నిబంధన స్పష్టము చేస్తుంది. తన పరిచర్యలో జరుగుతున్నది దుష్టత్వము మీద విజయమయ్యున్నది అని యేసు స్వయంగా తన శిష్యులకు తెలియజేశాడు. ఉదాహరణకు లూకాసువార్త 10:18 వచనములలో ఆయన శిష్యులు దయ్యములను వెళ్లగొట్టి తిరిగి వచ్చిన తరువాత యేసు ఇచ్చిన జవాబును మనము చదువుతాము. సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను. అంతేగాక కొలస్సీ పత్రిక 2:15 ప్రకారం యేసు శిలువ మీద తాను పొందిన మరణము ద్వారా దుష్ట ఆత్మీయ శక్తులను ఓడించాడు. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశెను. యేసు ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరచెను. ఇదే విధముగా ఎఫెసీ పత్రిక 4:8 క్రీస్తు పునరుత్థానము మరియు ఆరోహణమును పౌలు యుద్ధములో విజయముగా సూచించాడు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. ఇవి మరియు ఇలాంటి ఇతర వాక్యభాగముల వెలుగులో పాత లేక క్రొత్త నిబంధనలలో దేవుని విరోధుల మీద యుద్ధమును గూర్చిన అంశమును మనము చూసిన ప్రతిసారి క్రొత్త నిబంధన యుగము యొక్క ఆరంభములో జరిగిన యుద్ధములో క్రీస్తు తన పాత్రను నెరవేర్చిన విధానమును ఎల్లప్పుడూ మనము మనస్సులో ఉంచుకోవాలి. క్రీస్తు ఇంతకుముందే సాధించిన దానికి వేరుగా పాపము మరియు మరణము అను శక్తుల మీద అంతిమ విజయము అను నిరీక్షణ లేనేలేదు. తన మొదటి రాకడలో క్రీస్తు యుద్ధమును లేక సాతానుతో యుద్ధమును కనుపరిచాడు లేక యుద్ధమును నెరవేర్చాడు మరియు అది పతనము జరిగినప్పుడు ఒక విమోచకుని పంపుతానని దేవుడు ఆదాము హవ్వలకు వాగ్దానము చేసినప్పుడు ఆదికాండము 3:15 ఆరంభమయ్యింది. తరువాత అది సిలువ మీద జరుగుటను మనము చూస్తాము. సాతాను తల చితకదొక్కబడింది, యేసు మడిమె మీద కాటువేయబడింది, కొట్టబడింది, మీరు ఏ పదమైనా ఉపయోగించవచ్చు. తరువాత ఆయన మరణములో నుండి తిరిగి లేచి సాతాను మీద సంపూర్ణమైన విజయమును సాధించాడు. అంత్యకాలమందు క్రీస్తు తిరిగి వచ్చినంత వరకు ఆయన దుష్టుని పూర్తిగా నాశనము చేయడు అని అనేక మంది క్రైస్తవులు అనుకుంటారు. అయితే క్రీస్తు తన మొదటి రాకడలోనే దుష్టుని సమూలముగా నాశనము చేశాడు అనున్నది వాస్తవమయ్యున్నది. ఆయన నియమరూపములో దుష్టత్వమును నాశనము చేశాడు అని మనము చెప్పవచ్చు. అనగా ఆయన శిలువ మీద అపవాదిని ఓడించాడు మరియు అంతిమ 2వ రాకడ కొరకు పునాదిని వేశాడు. లోకములో నేటికీ దుష్టత్వము ఉన్నది మరియు ఇప్పటికీ మనము దానిలో నివసిస్తాము. కాని ఆ దుష్టత్వము నిర్మూలమగు మార్గములో ప్రయాణిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన యుద్ధములో ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను మరియు ఆయన మరణ పునరుత్థానముల ద్వారా అపవాది క్రియల మీద గొప్ప విజయమును సాధించాడు. మన యుగము యొక్క ఆరంభముతో పాటుగా లేఖనములో మనము యుద్ధము అను అంశమును చూసే ప్రతిసారి దానిని క్రొత్త నిబంధన యుగము యొక్క కొనసాగింపునకు కూడా అనువర్తించుటకు సిద్ధముగా ఉండాలి. తన మొదటి రాకడలో దుష్టత్వము యొక్క అంతిమ ఓటమిని క్రీస్తు స్వయంగా ఆరంభించినప్పటికీ యుద్ధము సంఘచరిత్ర అంతటిలో ప్రతి విశ్వాసి యొక్క అనుభవములో భాగమయ్యున్నది అని క్రొత్త నిబంధన బోధిస్తుంది. ఉదాహరణకు 2 కొరింథీ పత్రిక 10:4 సువార్త యొక్క వ్యాప్తి దురాత్మశక్తుల మీద యుద్ధము అయ్యున్నది అని పౌలు ఉద్ఘాటించాడు. అక్కడ అతడు ఇలా అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవయున్నవి. ఎఫెసి పత్రిక 6:12 సంఘములో యుద్ధమును గూర్చి పౌలు ఈ విధముగానే సంబోధించాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాదులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ 2 వాక్యభాగములలో క్రైస్తవులముగా మనము చేయు యుద్ధము స్వాభావికముగా ఆత్మీయమయ్యున్నది అను విషయమును గమనించండి. మన యుగము యొక్క ఆరంభములో యేసు చేసిన విధముగానే మనము రక్తమాంసములతో పోరాడుట లేదు. మనము ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాదులతోనూ పోరాడుచున్నాము. క్రీస్తు రాజ్యం యొక్క కొనసాగింపులో మనము లోకములో పనిచేయుచున్న సాతానుతోనూ మరియు ఇతర దురాత్మ శక్తులతోనూ యుద్ధము చేయుచున్నాము గాని ప్రజలతో కాదు. 2 కొరింథీ పత్రిక 5:19 పౌలు ఈ మాటలను వ్రాశాడు, దేవుడు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. క్రొత్త నిబంధన యొక్క కొనసాగింపు కాలములో నివసించుచున్న దేవుని ప్రజలముగా మనము మన తోటి మనుష్యులతో పోరాడుట లేదు. బదులుగా మనము క్రీస్తు రాయబారులమైయుండి క్రీస్తు సువార్త యొక్క వ్యాప్తి ద్వారా పాపం యొక్క అధికారములో నుండి మానవులను విడిపించుట కొరకు ప్రయత్నించుచున్నాము. దేవునితో సమాధానపరుడి అని ప్రజలను బతిమాలుకునుట ద్వారా మనము సాతాను రాజ్యం యొక్క ఓటమిని మరి ముందుకు తీసుకుని వెళ్తాము. కాబట్టి 2 కొరింథీ పత్రిక 2:14 పౌలు సువార్త పరిచర్యను క్రీస్తు యొక్క విజయోత్సవము అని వర్ణించుట మనకు ఆశ్చర్యము కలిగించకూడదు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. యుద్ధమును గూర్చిన ఉదాహరణలను మనము పాత నిబంధన నుండి లేక క్రొత్త నిబంధన నుండి వెలికితీసిన క్రీస్తు అనుచరులు క్రొత్త నిబంధన యొక్క కొనసాగింపులో తమ అనుదిన పరిచర్యకు ఈ అంశమును అనువర్తించుకునుటకు సిద్ధముగా ఉండాలి. అనేక విధములుగా క్రీస్తు నేడు సంఘము ద్వారా దుష్టత్వం మీద యుద్ధమును నెరవేర్చుచున్నాడు. కాని మనము పరిగణించవలసిన ఒక ప్రధానమైన విషయము ఏమిటంటే, క్రీస్తు రాజ్యము నేడు మనము ఊహించుకొను ఇతర రాజ్యముల కంటే భిన్నమైన క్రమమును కలిగియున్నది. యేసు దినములలో ఆయన రాజకీయ క్రమమును స్థాపిస్తాడు అని అపార్థము చేసుకునిన వారి విషయములో ఇది ఎంత వాస్తవమయ్యున్నదో నేడు కూడా ఇది అంతే వాస్తవమయ్యున్నది. నేడు మన జాతీయ లేక సామాజిక ఆర్థిక ఆసక్తుల కారణముగా క్రీస్తు యొక్క యుద్ధమును మనము శిలువ యుద్ధముగా గాక సింహాసనము లేక ఖడ్గయుద్ధముగా పరిగణిస్తాము. ఇట్టి ఆత్మీయ పోరాటమును గూర్చి ఎఫెసి పత్రిక 6వ అధ్యాయములో పౌలు మనకు మార్గదర్శకములను ఇస్తాడు. మనము ప్రార్థించవలసి ఉన్నది, మనము సువార్తను ప్రకటించవలసి ఉన్నది, మనము విశ్వాసమును పంచవలసి ఉన్నది, మనము నీతిని మరియు దేవుని వాక్యములో నియమములను పాటించవలసి ఉన్నది. వాస్తవానికి మార్టిన్ లూథర్ తాను వ్రాసిన ఏ మైటీ ఫోర్ట్రెస్లో ఈ వాక్యము భూలోక అధికారములన్నిటికంటే ఉన్నతమైనది అని తెలియపరచాడు. కాబట్టి దేవుని సేవక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు యొక్క ఆత్మీయ పోరాటమునకు నెరవేర్పుగా దేవుని వాక్యం ప్రబలుతుంది. కాబట్టి మన కొరకు దీని అర్థము ఏమిటంటే, మనము క్రీస్తు పద్ధతిని శిలువ ఆకారములో జీవితమును పాటించవలసి ఉన్నది. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము చెబుతున్నట్లు అదే వైఖరిని కలిగి ఉండి మనము క్రీస్తును అనుకరించుచున్నాము, తద్వారా సువార్త విశేషముగా కనబడుతుంది. మతమును ప్రధానముగా బలవంతపెట్టున్నదిగా చూచు మిగిలిన మతముల కంటే క్రైస్తవ్యము విశేషమైనదిగా కనబడుతుంది. క్రైస్తవ్యము మరియు ఇస్లాంలో ఉన్న ప్రధానమైన వ్యత్యాసము ఇదే. ఇస్లాం బలవంతపెట్టని విధముగా దేవునిని నమ్ముటను ఊహించుకోలేదు, మరియు క్రైస్తవ్యం ప్రధానముగా శిలువ మతమై ఉన్నది. స్వయం సమర్పణ, క్రీస్తు మన కొరకు తన జీవితమును అనుగ్రహించాడు కాబట్టి ఇతరుల కొరకు మన ప్రాణములను పెట్టు మతమై ఉన్నది. కాబట్టి ఇది ఇతరులు మనస్ఫూర్తిగా వచ్చి ఆయనను ప్రభువుగా చేసుకున్నట్లు క్రీస్తు మాదిరిని అనుసరించుటకు మరియు సమర్పణ కలిగి ఉండుటకు పిలుపై ఉన్నది. క్రొత్త నిబంధన యుద్ధము అను అంశమును మన యుగము యొక్క ఆరంభము మరియు కొనసాగింపుకు మాత్రమే అనుబంధపరచదుగాని క్రొత్త నిబంధన యుగము యొక్క నెరవేర్పుకు కూడా అనుసంధానము చేస్తుంది. క్రీస్తు స్వయంగా తన మొదటి రాకడలో యుద్ధము చేసిన విధముగానే ఆయన మహిమలో తిరిగి వచ్చినప్పుడు దుష్టత్వం మీద యుద్ధమును ఆయన ముగిస్తాడు. ఆయన ఉగ్రతకు పాత్రులుగా ఆత్మీయ శక్తులను మరియు ఆయన కనికరమునకు పాత్రులుగా మానవులను పరిగణించుట ద్వారా ఆయన చేసిన వ్యత్యాసము 2వ రాకడలో అంతరించిపోతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11నుండి 15వచనాలలో రాబోవు యుద్ధమును యోహాను ఈ విధముగా వర్ణించాడు. మరియు పరలోకము తిరువబడియుండుట చూచితిని, అప్పుడిదిగో తెల్లని గుర్రమొకటి కనబడెను, దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది, ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. అనేక విధాలుగా దుష్టుని మీద క్రీస్తు అంతిమ యుద్ధము చేయు ఈ సన్నివేశము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి మీద మన విజయము మరియు నిత్య జీవమునకు నిరీక్షణ అయ్యున్నది. పాపము మరియు మరణము యొక్క అంతిమ ఓటమి జరిగినప్పుడు క్రీస్తు పరిపాలించుచు విజయములో ఆయనతో కూడా పాలించుటకు ఆయన తన అనుచరులందరినీ ఆహ్వానిస్తాడు. బైబిలులో విశేషముగా పాత నిబంధనలో యుద్ధము అను అంశము మరియు దేవుని తీర్పు మరియు ఆయన ఉగ్రత, అది వివృత్తమగు విధానము మరియు అంత్యదినములలో అది ఎలా ఉంటుంది అను విషయము ఒక పెద్ద అంశమై ఉన్నది. అయితే క్రొత్త నిబంధనలో ఈ అంశము 2 విభిన్నమైన మార్గములలో అభివృద్ధి చెందినది. మొదటిది, యేసు పాపము మీద యుద్ధము చేయుటకు దైవక యోధునిగా వచ్చాడు. కాని ఈసారి పాపం మీద కాదు పాపము మీద యుద్ధము చేయుటకు వచ్చాడు. ఒక విధముగా ఆయన ఇక్కడ క్షతగాత్రునిగా ఉన్నాడు. ఆయన ఉగ్రతను తెచ్చువానిగాక దేవుని యొక్క సంపూర్ణ ఉగ్రతను పొందుకునివాడయ్యాడు. ఇప్పుడు తమను తాము దాచుకొనుట ద్వారా లేక క్రీస్తులో ఆ తీర్పును అనుభవించిన వారిగా క్రీస్తుతో ఐక్యపరచబడుట ద్వారా పాపులు తుదకు దేవుని ఉగ్రతను తప్పించుకుంటారు. కాబట్టి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన తన ప్రజలతో కలిసి రావాలనుకొనుచున్నాడు మరియు ఆయన రాబోచున్నాడు మరియు పశ్చాత్తాప పడని వారి మీద మరియు విశ్వాసములో ఆయనతో ఐక్యపరచబడని వారి మీద యుద్ధము చేయబోతున్నాడు. కాబట్టి మనము ఒక విధముగా జలప్రలయములో ఇజ్రాయేలు మరియు వాగ్దాన దేశము విషయంలో అష్షూరు మరియు బబులోను ఇజ్రాయేలు మీద యుద్ధము చేసినప్పుడు కూడా అంత్యదినముల తీర్పునకు చిత్రములుగా మనం యుద్ధమును గూర్చిన అవగాహనలను పొందుకుంటాము. అయితే మన కొరకు క్రీస్తు అనుభవించిన వాటికి అవి నిజముగా చిత్రములయ్యున్నవి. కాబట్టి రెండు చిత్రములు ఉన్నాయి. ఒకటి దేవుని కృప. ఆయన యుద్ధమును ఉగ్రతను ఎదుర్కొని మన కొరకు వాటి శాపమును అనుభవించాడు. కాని దేవుని న్యాయము కూడా దానిలో ఉన్నది. ఆయన తిరిగి రాబోవుచున్నాడు మరియు ఆయనతో ఐక్యము కాని వారు అదే విధమైన తీర్పును ఎదుర్కొంటారు. లేఖనమంతటా కనిపించు యుద్ధము అను అంశమును మనము జయించిన యోధునిగా క్రీస్తు గొప్ప రాకడ యొక్క నెరవేర్పు వెలుగులో వ్యాఖ్యానించుటను ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. నేడు మనము లేఖనములను అనువర్తించుకొనుచుండగా యుద్ధము అను అంశమును క్రొత్త నిబంధన ఉపయోగించు విధానము మనకు సూచనగా ఉన్నది. స్పష్టముగా చెప్పాలంటే క్రొత్త నిబంధన వాటిని భిన్నమైన రీతులలో అభివృద్ధి చేస్తుంది. కాబట్టి మనము ప్రతి అంశమును వ్యక్తిగతముగా అధ్యయనము చేయాలి. అయినను ఏ బైబులు అంశమునైనా మరి ఎక్కువగా అనువర్తించుటకు క్రీస్తునందు క్రొత్త నిబంధన యుగము యొక్క ఆరంభము, కొనసాగింపు మరియు నెరవేర్పు దృష్ట్యా అది పరిగణించబడిన విధానమును మనము చూడాలి. ఏ అంశమునైనా అన్వేషించుటకు మనము ఏ విధముగా ఆరంభించినా, మనము పాత లేక క్రొత్త నిబంధనలో ఆరంభించినా, క్రీస్తు అనుచరులముగా క్రొత్త నిబంధన యుగములోని మూడు దశలలో అవి నెరవేర్చబడిన విధానమును కనుగొనుట ద్వారా ఈ అంశములను మన జీవితములకు మనము అనువర్తించుకోవచ్చు. ఆధునిక అనువర్తనము మరియు క్రొత్త నిబంధనను గూర్చిన ఈ పాఠములో క్రీస్తునందు క్రొత్త నిబంధన బైబిలును మనము ఆధునిక లోకమునకు అనువర్తించు విధానమును, ప్రభావితము చేయవలసిన మార్గములను మనము చూశాము. క్రొత్త నిబంధన కొరకు పాత నిబంధన నిరీక్షణల యొక్క నెరవేర్పు, క్రీస్తునందు మన యుగం యొక్క ఆరంభము, కొనసాగింపు మరియు నెరవేర్పులో ఎలా కనబడుతుందో మనము గమనించాము. పాత మరియు క్రొత్త నిబంధనలోని ప్రతి అంశమును మన ఆధునిక జీవితమునకు అనువర్తించుకొనుట క్రొత్త నిబంధనలోని అవే మూడు దశలతో ఎలా అనుసంధానము కలిగి ఉండాలో మనము ఉదహరించాము. క్రీస్తునందు క్రొత్త నిబంధన ఒక చిన్న విషయము కాదు. బదులుగా అది చరిత్ర అంతటి కొరకు దేవుని ఉద్దేశ్యముల యొక్క నెరవేర్పు అయ్యున్నది. ఈ విధముగా మన ఆధునిక లోకములో బైబిలులోని ప్రతి భాగమును మనము అనువర్తించవలసిన విధానమును క్రీస్తునందు క్రొత్త నిబంధన ప్రభావితము చేస్తుంది. క్రీస్తు అనుచరులముగా క్రీస్తునందు దేవుడు తన ఉద్దేశములను నెరవేర్చు విధానము వెలుగులో మనము లేఖనములను చదవాలి. క్రీస్తు ఇప్పటికే చేసిన కార్యముల తట్టు మనము వెనుదిరిగి చూస్తాము. ఆయన ఇప్పుడు చేయుచున్న వాటిని మనము చూస్తాము మరియు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన చేయబోవు కార్యముల కొరకు ఎదురు చూస్తాము. అప్పుడు మాత్రమే క్రొత్త నిబంధన ప్రజలముగా మనము లేఖనములను మన ఆధునిక లోకమునకు సరియైన రీతిలో అనువర్తించుకోగలము.